ప్రకటన గ్రంథం 12:9 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12:9 చదువుకుందాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిది. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. గత కొన్ని దినాలుగా శత్రువైన సాతాను గురించి అనేక విషయాలు ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. అట్లాగే మనం అందరం ప్రార్థన చేస్తున్నట్లుగానే ఈరోజు హైదరాబాద్కు ప్రయాణం అవ్వాలి. సోమవారం అసెంబ్లీ డ్యూటీస్ వచ్చాయి, బిజీలో ఉన్నాం. దయచేసి 10వ తేదీన ఆదివారం సాయంత్రం హైదరాబాదు అట్లాగే సైబరాబాదు రాచకొండ 3 సహవాసాల వార్స కోసం కొరకు చాలా ప్రయాసపడతా ఉన్నారు. వారు మధ్యకి వెళ్ళడానికి కూడా ఆశపడతా ఉన్నాం. రేపు ట్రైనింగ్ క్లాసెస్ ప్లాన్ చేసుకున్నారు, దాని కొరకు కూడా దయచేసి మీరు సహవాస ప్రార్థనలోని 2 దినాలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఆశ్చర్యకరంగా ఎల్లప్పుడూ మా ప్రార్థన ఆలకిస్తూ మీరు చేస్తున్న గంభీర కార్యాలకై మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మరొకసారి రాత్రి మీ పాదాల దగ్గరకు వచ్చాం. ఉదయం మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. సాయంత్రం తిరిగి మరలా మీ పాదాల వద్దకు రావడానికి మీరు సహాయం చేశారు. అట్లాగే ప్రభువా, మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలో కూడా మీరు సహాయం చేశారు. 9, 10 తేదీలు మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకొని అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్న దినాలు, ప్రాముఖ్యంగా ఆయన హైదరాబాద్ సహవాసాన్ని, రాచకొండ సహవాసాన్ని, సైబరాబాద్ సహవాసాన్ని మీరు బలపరచమని, మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. వచ్చిన సహవాస సభ్యులందరిని బలపరచండి, ప్రతి శోధన దూరపరచండి, మీ సన్నిధి సమృద్ధిగా అనుభవించడానికి సహాయం చేయండి. మీ వాక్యం చేత బలపరచండి. నిలబడుతున్న నేను అల్పుడు నేను ఒప్పుకుంటూ మీ కృప మీద ఆధారపడుతూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇలారా, మనం మన శత్రువైన అపవాది కోసం అనేక విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా గత 2 వారాలుగా మనం చూస్తున్న భాగం, ఎట్లాగ అబద్ధాలు చెప్తాడు, ఎట్లా మోసం చేస్తాడు, ఎట్లా మబ్బి పెడతాడు అన్నది మనం చూస్తా ఉన్నాం. సాతాను మోసాలు పూర్తిగా అబద్ధాలు కావు, పూర్తిగా మోసాలు కావు, కంటికి అలా కనిపించవు, అలా కనపడకుండా మేనేజ్ వాడి నైజం, వాడి స్వభావం. తను మోసం చేస్తున్నట్టుగా తెలిస్తే ఎవరు కాబట్టి మోసం చేస్తున్నట్టుగా కనబడ్డు, కానీ మోసం చేస్తాడు. కాబట్టి వాడు తంత్రాలకు ఇక్కడ రాయబడ్డ మాట, సర్వలోకమును మోసపుచ్చేవాడు. అందుకొరకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, లోకంలో చలామణిలో ఉన్నవన్నీ కూడా సత్యాలు అనుకోకూడదు, ధర్మం అనుకోకూడదు, న్యాయము అనుకోకూడదు. లోకం దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాం, లోకాన్ని చూసి మనం అలా వెళ్ళాలేమో అనుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డలకి 119వ కీర్తన 105వ వచనం ప్రకారంగా వాక్యం మన త్రోవకు వెలుగుగా ఉండాలి, వాక్యం మనకి దీపముగా ఉండాలి. వాక్య పరిధిలోని మనం ఏమైనా చేస్తే ఇది వాక్యంలో ఉందా లేదా అని పరీక్షించుకొని చేయడానికి ప్రయత్నం చేయాలి. వాక్యంలో లేనిది ఏది కూడా మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అని ఎరగాలి. వాక్యం మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఏం చేద్దామంటే వాక్యాన్ని చూద్దాం, లోకాన్ని చూద్దాం. వాక్యంలో ఏమని రాయబడింది, లోకం అలాగే ఉందా వేరేగా వెళ్తా ఉందా? అలాగే ఒకవేళ లోకం వేరేగా వెళ్తుందంటే బైబిల్ మనతో మాట్లాడే మాట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదివితే అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము కనబడై మీ వద్దకు దిగి వచ్చాడు. కాబట్టి సాతాను భూమికి వచ్చాడు, పరలోకంలో పనిచేయట్లేదు, పరలోకంలో మోసంతో భూమి మీదకి వచ్చాడు. కాబట్టి భూమి మీద మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, అవకాశం ఉంది, మనకు శ్రమ అని వాక్యం మాట్లాడుతుంది. శత్రువైన సాతాన్ని యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకాధికారి అని సంబోధించాడు. కాబట్టి లోకంలో ఉన్నది బైబిల్లో ఉన్నది కంపేర్ చేసి చూడగలిగినప్పుడు ఎక్కడెక్కడ మోసపోతున్నారు, ఎవరెవరు మోసపోతున్నారు, ఎలా మోసపోతున్నారు అన్నది మనం చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అందులో భాగంగానే మరణం తర్వాత మరొక జీవితం లేదు, ఇదొక్కటే శాశ్వత జీవితం అన్నట్టుగా లోకం వెళ్తూ ఉంది. మరొక జీవితం లేదు, నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చాలా ప్రధానంగా మాట్లాడే మాట నిరీక్షణ కొరకు, విశ్వాసం కొరకు, అదృశ్య లోకం కొరకు, పరలోకం కోసం, నరకం కోసం వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అసలుకి అవి లేదు, అవి లేవు అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని సాతాను చేస్తున్న మోసముగా మనం చూసాం. రెండవ మాట అన్ని మతాలు ఒకటే, బైబిల్ మాత్రం యేసు దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే, ఆయనే రక్షకుడు, అన్ని మతాలు ఒకటే అని మాట్లాడడానికి బైబిల్ ఏ కొసాన ఒప్పుకోదు. వేరొక రక్షకుడు లేడు, వేరొక దేవుడు లేడు, వేరొక మార్గం లేదు, అన్ని మతాలు ఒకటే అన్నమాట అది సాతాను మోసం చేస్తున్నట్టుగా మనం చూడగలిగాం. అట్లాగే డబ్బు సంపాదనే జీవితానికి ముఖ్యం, డబ్బే ధ్యేయమైపోయింది, బైబిల్ దాన్ని విగ్రహారాధనగా మాట్లాడుతూ ఉంది. దయచేసి నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే బైబిల్ చదువుదాం, వాక్యంలో ఏముందో అర్థం చేసుకుందాం. మనకు అసలైంది అర్థమైతే నకిలీని ఇట్టే పట్టుకోగలం. అసలైంది మనకు అర్థం కాకపోతే మోసాలు మనకు అర్థం కావు, మాయలు మనకు అర్థం కావు, అబద్ధాలు మనకు అర్థం కావు. అవి అర్థం అవ్వాలంటే మాత్రం తప్పకుండా స్టాండర్డ్ ఏంటో మనం తెలియాలి. వాక్యంలోకి రావటం చాలా ప్రధానమైనది. తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయాలి, శిక్షించాలి, బోధలో పెంచాలి, బెత్తం వాడాలి, బైబిల్ చెప్తున్న మాట. కానీ లోకంలో ఉన్న పరిస్థితుల్లో పైగా దేవుడు భయభక్తులు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు ఈ ఒక్క మాట మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. చదువుదాం, చాలా శ్రేష్టమైన మాట. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఈ మాట చూడగలరు. 6వ అధ్యాయము ఆయన అంటాడు, 7వ వచనం 7వ వచనం 6వ వచనం కూడా, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఇది ఎంత ఘోరం అయిపోయిందంటే పిల్లలకి సండే స్కూల్ ఎక్కడుంది బైబుల్లో? ఆదివారమా ఒక గంట ఎక్కడుంది బైబుల్లో? ఆయనేమో ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని అభ్యసింపు చేయాలి, వాటిని నేర్పించాలి, సూచనగా చేతి కట్టుకోవాలి, కనులకు నడుమ భాసికాల వల్ల కట్టాలి, ఇంటి ద్వార బంధాల మీద గౌరవ నిర్వాటిని రాయాలి. ఇది ఏమైపోయిందంటే నిజమే మన పిల్లల్ని ప్రయోజకులు చేస్తున్నాం, పిల్లలకు మనం నేర్పిస్తున్నాం. ఏం నేర్పిస్తున్నాం? బైబిలా? కాదు కాదు, అకాడమిక్ ఎడ్యుకేషన్. 6 రోజులు తోముతున్నాం, ఆదివారం కూడా అదే ప్రయారిటీ. ట్యూషన్ పెట్టేది కూడా దేవుని వాక్యం నేర్పించడం కోసం కాదు. మనం చాలా దూరం వెళ్ళిపోయాం. యాకోబు పత్రిక 1:5 మనం వాడతాం ఏమని? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగాలి, దేవుడు ధారాళంగా ఇస్తాడు. కాబట్టి అందుకే ఏ జ్ఞానం? వెర్రి జ్ఞానమా? లోక జ్ఞానాన్ని దెయ్యాల జ్ఞానం అన్నాడు, వెర్రి జ్ఞానం అన్నాడు. ఆ వెర్రి జ్ఞానం కోసం ఆయన మాట్లాడేది కాదు కదా, కాదు కదా. ఏమైందంటే అవసరమే పిల్లలకి చదువులు, లోకంలో పైకి రావడానికి అవసరమే, కానీ ఘోరం బైబిల్ మాత్రం అట్టడుకుపోయింది, దేవుని భక్తి అట్టడికి వెళ్ళిపోయింది. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నాడు? ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో, తండ్రులారా మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. 6వ అధ్యాయం 4వ వచనం, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎందులో పెంచమన్నాడు? ఎందులో పెంచమన్నాడు? దేవుని బోధలో, బైబుల్ బోధలో, దేవుని శిక్షణలో పెంచమన్నాడు. మనం ఎందులో పెంచుకున్నాం? 3.5 సంవత్సరాలకి స్కూల్లో జాయిన్ చేయడం అలవాటు చేసుకున్నాం, 20 సంవత్సరాల పాటు తోవడం అలవాటు చేసుకున్నాం, 70% మార్కులు రావాలని చెప్పడం అలవాటు చేసుకున్నాం, స్టేట్ ఫస్ట్ రావాలని ప్రార్థన చేయాలని చెప్పడం అలవాటు చేసుకున్నాం, దేవుని వాక్యానికి ఏమాత్రం చూడలేనంతగా లోక జ్ఞానం చేత పిల్లల హృదయాలు నింపేస్తున్నాం. అందుకే సాతాను మనల్ని ఆపడానికి ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది, ఆపడం, డైవర్ట్ చేస్తాడు, సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్తాడు. అబద్ధం చెప్తే మనకు అర్థమవుతుంది, అబద్ధం చెప్పడు, షుగర్ కోటెడ్ అబద్ధాలు చెప్తాడు, సగం అబద్ధం సగం నిజాలు చెప్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకు అర్థమైతే ప్రయారిటీ మనకు అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకుని నెక్స్ట్ ఇయర్ అంతటికీ సిద్ధపడతా ఉన్నాం. ఆల్రెడీ సంవత్సరం ప్రభు కార్యం, చిన్నపిల్లల స్కూలు, సండే స్కూలు కాదు మనది డైలీ స్కూల్. దాన్ని ఆంధ్ర తెలంగాణ 2 సహవాసాలుగా విడదీశాం. ప్రతి జిల్లాలో కూడా పిల్లలు ప్రతిరోజు కనీసం 1 గంట అయినా సరే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యాలు నేర్చుకోవాలి, స్టోరీస్ నేర్చుకోవాలి. 24 గంటలు, గంట ఎక్కడది? కానీ ఆ గంట సమయం పంపించడానికి క్రిస్టియన్ పేరెంట్స్ ఎంత బాధగా ఉందో, ఎంత కష్టంగా ఉందో, ట్యూషన్ పోతుంది కదా అని బాధపడతాం. నిజంగా మనకు బైబిల్ అర్థమైతే దేవుడు కీర్తన గ్రంథం 1:2 అన్నాడు, దివారాత్రులు ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యంలో ఆనందించటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, అందులో ఎదగటం జీవితానికి ధన్యతగా వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం అట్లానే చూస్తున్నా? మన ప్రాధాన్యతలు అలాగే ఉన్నాయా? పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. మచ్చికి పిల్లల పెంపకం దగ్గర ఎంత దూరం వెళ్ళిపోయామో, డబ్బు సంపాదన దగ్గర ఎంతగా డైవర్ట్ అయిపోతున్నామో, భూలోకాన్ని పరలోకంగా ఎలా నమ్మి మోసంలో బ్రతుకుతున్నామో, చాలా విషయాలు వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రాముఖ్యంగా లోకస్తులు, ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నాం కదా. లోకంలో ఉన్నవాడికి దేవుడంటే భక్తి లేదు అని కాదు, దేవుడంటే భక్తి ఉంది. ఇప్పుడు ఒక సీజన్ నడుస్తూ ఉంది, అందరూ కూడా మాలేసుకొని భక్తి చేస్తూ ఉన్నామని చూస్తుంటే 40 రోజులు నిష్ఠగా ఉంటావా? ఉంటా. కాలు నడకం నడుస్తావా? నడుస్తాను. తలనీలలు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. భక్తి లేదని కాదు, నాస్తికులు ప్రపంచంలో చాలా తక్కువ మంది. దేవుణ్ణి నమ్మే వాళ్ళే ప్రపంచంలో అత్యధికంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో భక్తి చేస్తున్నారు. నేను అంటాను, నువ్వు దేవుణ్ణి లేడు అని అంటే వాడికి అర్థమవుతుంది పుట్టగతులు ఉండవు, దేవుడు లేకపోతే మనం ఎట్లా బ్రతుకుతున్నామని అందరికీ అర్థమైంది. దేవుడు లేడు అని చెప్పొచ్చుడు, కానీ ఏం చెప్తారంటే నేనే దేవుణ్ణి, సాతాను నేను దేవుణ్ణి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. వాక్యం అంటుందండి, తెసలోనిక 2వ పత్రిక, తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుంటాడు గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి అన్నాడు. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మోసం అంటే నమ్ముతాం, నమ్మి మోసపోతాం, నమ్మగలుగుతారు, నిజం అనుకుంటాం, కానీ తర్వాత తెలుస్తుంది మోసపోయామని. వాడు మోసం ఏంటంటే దేవుడు లేడు అని దూషించు, నాస్తికుడిగా మారిపో, దేవుడు నమ్ముకోవద్దు, గుడికి వెళ్ళొద్దు, మందిరానికి వెళ్ళొద్దు, బైబుల్ చదవద్దు అని వాడు చెప్పడు. అలా చెప్తే మనకు అర్థమవుతుంది ఇది మోసం, ఇది సాతాను పని అని. వాడు ఏం చెప్తాడంటే బైబిల్ కొనుక్కో కానీ చదవలసిన అవసరం లేదు. ఎప్పుడు రాని వద్దరు, ఎందుకో బైబిల్ చదివితేనే వస్తుంది. మందిరానికి వెళ్ళు, అది ఆదివారం మాత్రమే వెళ్ళు, మిగతా రోజులు అవసరం లేదు. వింటే విన్నావు కానీ సీరియస్గా తీసుకొని మనసు పాడు చేసుకోకు. ఏదో వెళ్ళామా, ఉన్నామా, వచ్చామా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేనేమంటానంటే మోసం అండి, మోసం. మనం లేము అని కాదు, ఉన్నాం కానీ పూర్తిగా కాదు. పై పై భక్తి, క్రైస్తవ సమాజంలో నామకరత భక్తి, క్రైస్తవేతర సమాజంలో అబద్ధపు భక్తి. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు, పౌలు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటినీ ఎదురించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు, దేవాలయంలో కూర్చునును గనుక దేవుణ్ణి అన్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది వాడి పరిస్థితి. ఇందుకే సాతాన్ ఎందుకు పుట్టాడు, సాతాన్ ఎట్లా పుట్టాడు? బైబిల్ ఏమంటుందంటే వాడు దేవుడు కావాలనుకున్నాడు, దేవుడు అంతటి వాడు కావాలనుకున్నాడు, దేవుణ్ణి లోకం ఆరాధిస్తున్నట్టుగా నన్ను ఆరాధించాలనుకున్నాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. వేరే ఇంకేం చేయాల, నేను దేవుడు అంతటి వాడు కావాలి. అలాంటి వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత నేను దెయ్యాన్ని అని చెప్తాడా? చెప్పడు. దేవుణ్ణి అని చెప్తాడు, దేవుణ్ణి అని చెప్తాడు. ఏ సివిలైజేషన్ స్టడీ చేసినా వాళ్ళు భక్తి ఉంది కానీ డైవర్ట్ అయ్యారు. భక్తి ఉంది, నిజ దేవుణ్ణి ఆరాధించడానికి బదులు దేవుడు కాని దాన్ని వాళ్ళు ఆరాధించారు. రోమిలకు రాసిన పత్రిక 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వెద్దులేరి, నీ దేవుడు గొప్ప అని వాదించుకుంటున్నారు. అంతే, చివరికి ఏం చేశారట? 22, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుడికి మరణం లేదు, కానీ దేవుడిగా పేరు పెట్టుకున్న ప్రతిమలన్నీ కూడా మరణిస్తున్న మనుషులు జంతువులు ప్రతిమలే. ఆయన అమరుడు, కానీ వాళ్ళు ఆరాధిస్తున్న వేది కూడా అమరత్వం కలిగినవి కావు. ఆయన అక్షయుడు, కానీ వాళ్ళు ఆరాధిస్తున్నది క్షయమైపోయేది. జంతువులు, మనుషులు, పక్షులు, పురుగులు ఏమీ దేవుణ్ణి నమ్ముతలేదు, నమ్ముతున్నారు, దేవుణ్ణి ఆరాధించట్లేదు, ఆరాధిస్తున్నారు, కానీ డైవర్ట్ అయ్యారు. నిజంగా లోకాన్ని ఎట్లా మోసం చేస్తున్నాడంటే ఎంత పౌరుషం తెచ్చుకుంటారు దేవుడి దగ్గర. చాలాసార్లు క్రైస్తవేతను చూసినప్పుడు కోపం కాదు, జాలి, వేదన కలుగుతుంది. వాళ్ళకి ఆసక్తి ఉంది, దేవుడి మీద ప్రేమ ఉంది, కానీ దేవుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం కాకుండా మోసం జరుగుతుంది, అర్థం కాకుండా మోసం జరుగుతుంది. ఎవరు మోసం చేశారు? కింద 25 ఒక మాట రాయబడింది, అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చారు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. దేవుడిది దగ్గరికి రావడానికి బదులు ఎక్కడో డైవర్ట్ అయిపోయారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసాను. ఏ దేవుణ్ణి నేను ఆరాధించు, యేసుక్రీస్తు ప్రభుని మాత్రం కాదు. అదేంటి, అందరిని ఆరాధించమన్నప్పుడు ఈయనొక్కడెందుకు వద్దు? ఆయన సత్యం ఆయన మాత్రం వద్దు. ఆయన మర్చిపో, ఆయన వదిలే, ఇంకెవరినైనా ఆరాధించు నో అబ్జెక్షన్. కానీ ఆయన కావాలనుకుంటే మాత్రం ప్రాబ్లం. ఎవరినైనా ఆరాధించు, మాకు అభ్యంతరం లేదు, కానీ ఆయన అంటే మాత్రం కుదరదు. పిల్లరా, దేవుణ్ణి నమ్మని సమాజం కాదు, దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ నిజ దేవుడు అంటే కాదు. అబద్ధం, డైవర్ట్ అయ్యారు. ఎవరు డైవర్ట్ చేశారంటే వాడు మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేశాడట. దేవుడు అంటే చాలా తక్కువగా అర్థం చేసుకుంటున్నారట, చాలా తక్కువగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారట. ఇంకా మనం ముందుకెళ్తే ఎట్లా మోసం చేయగలుగుతున్నాడు? 2వ తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడిగా నమ్మగలుగుతున్నాడు కదా, దేవాలయంలో కూర్చుంటున్నాడు కదా, మోసం చేస్తున్నాడు కదా. అంత సులువుగా జనం మోసపోతారా? ఏదో ఒకటి లేకపోతే ఎట్లా మోసపోతారు? మహిమ లేకుండా ఎట్లా మోసపోతారు? మహిమ ఉంటుంది కదా. అవును, ఉంటుందట. 2 కిందకు వస్తే వాక్యం అలా అంటుంది, 2:9 నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. 11 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. శక్తి, బలము, మేలు కాదు, మోసం. వాడు చేస్తున్న పనులు ఇందుకు ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. పాడు చేసే పనులు కానీ మోసం. అక్కడ రాయబడ్డ మాటలవే నమ్మించడానికి ఏం చేస్తున్నారంటే 9వ వచనంలో వాని రాక సమస్తమైన బలముతో నానా విధములైన సూచక్రియలతో మహత్కార్యాలతో. 10 దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో సాతాను కనపరచు బలం. 11-12లో అబద్ధాన్ని నమ్మడానికి మోసం చేయు శక్తి అనుకుంది. దేవుని బిడ్డలుగా నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, క్రైస్తవులు మోసపోతున్నారు, క్రైస్తవ నాయకులు కూడా మోసపోతున్నారు. క్రైస్తవం ఎంత బాగుందని చెప్పడానికి మన వల్ల కాదు. డినామినేషన్స్, చీలికలు, ధనాపేక్ష, లోకస్తులతో కలిసిపోవటం, అవినీతి, పాపం క్రైస్తవ లోకంలో కూడా ఉంది. అన్యులు మోసపోయారు, వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. నిజ దేవుణ్ణి వాళ్ళు కనపడకుండా వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసాడు. ఏదో ఒకటి సంథింగ్ జరగాలి. ఏం జరగాలి? ఏదో ఒకటి వింతైన కార్యం. అంతే, నమ్మేస్తారు, మొక్కేస్తారు, ఆరాధిస్తారు. మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, మోసం చేశాడు. సర్వలోకమును మోసపుచ్చిన వాడు భూమి మీదకి వచ్చాడు, మోసం చేస్తున్నాడు. కాబట్టి లోకస్తులకి ఎట్లా మనం కనబడుతున్నాం, క్రైస్తవ్యం ఎట్లా కనబడుతుందంటే చాలా కష్టంగా, చాలా బాధగా. ఇంకా క్రైస్తవ్యంలోకి వస్తే తెల్లబట్ట, క్రైస్తవ్యంలోకి వస్తే బంగారు నగలు తీసేయాలి, క్రైస్తవ్యంలోకి వస్తే ఇక ముండ మూసిన జీవితం, క్రైస్తవ్యంలోకి వస్తే ఆట ఉండదు, పాట ఉండదు, సంతోషం ఉండదు, క్రైస్తవ్యంలోకి వస్తే అంతా నష్టమే, క్రైస్తవ్యంలోకి వస్తే అంతా ఇబ్బందులే. అవునా? అవునా? కానీ క్రైస్తవ జీవితాన్ని బైబిల్ ఏమంటుందంటే, క్రైస్తవ జీవితాన్ని బైబిల్ ఏమంటుందంటే, యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు. రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ధన్యత మేలు. ఈ పదాలు ఏమీ అర్థం కావట్లేదా? వాస్తవమే, మనం ఏం చేస్తున్నామంటే భూలోకాన్ని పరలోకాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, న్యాయాన్ని అన్యాయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, వెలుగును చీకటిని అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థం చేసుకుంటున్నాం కాబట్టి సరిగ్గా జీవించడానికి ట్రై చేస్తున్నాం. కానీ వాడు ఏమంటాడంటే, అబ్బే నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. క్రైస్తవ మతంలో దిగిపోయావా? ఏమైపోయింది దిగిపోతే? మతంలో దిగిపోయావా? నిజంగా చాలా కష్టమండి. అది లోయర్ క్యాస్ట్ వాళ్ళు మతం. యేసుక్రీస్తు ప్రభు వెనకబడ్డ వర్గాల దేవుడు. అక్కడికి వెళ్తే మనం తక్కువగా చూస్తారు, అక్కడికి వెళ్తే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కానీ బైబుల్ చెప్పే మాట, ఇదొక్కటే పరిష్కారం మోక్షానికి, ఇదొక్కటే మార్గం నిత్య సంతోషానికి, ఇదొక్కటే మార్గం. ఒక మాట పౌలు అంటాడు, వాస్తవానికి పౌలు శ్రమల గుండా వెళ్తా ఉన్న ఒక మాట అన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అలా చెప్తున్నాను, ఆనందించుడి. క్రైస్తవ జీవితంలో సంతోషం లేదా? సినిమా చూస్తే సంతోషం కలుగుతుందా? తప్పులు చేస్తే సంతోషం కలుగుతుందా? నిజంగా నేను చెప్పగలను, వారం రోజులు కష్టపడి ఉద్యోగం చేసినా లేని సంతోషం. ఆ 2 రోజులు గృహ దర్శనాలకు వార్షికోత్సవాలకు వెళ్తే అన్ఈవెన్ టైమింగ్స్, టయానికి తినం, టయానికి పడుకో, రెస్ట్ దొరకదు, రెస్ట్ కావాలని కోరుకో, పరిగెడతా ఉంటాం, మొఖంలో నవ్వు చెరిగిపోదు, సంతోషం చెరిగిపోదు. చాలాసార్లు నా భార్య అంటుంది, నిన్న మొన్న రోజంతా తిరిగినా నీకు మొక్కలో నవ్వు చెరగలేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు నీకు ఆ నవ్వు కనబడదు అంటుంది. మరేం చేద్దాం? ప్రభులో సంతోషం ఉంది, లోకంలో సంతోషం ఎక్కడుంది? మనం పరలోకం ఎట్లా చూస్తున్నామంటే, నిత్య సంతోషం, పాటలు, దేవుణ్ణి ఆరాధించటం, స్తుతిగానాలు. అది కదా పరలోకం యొక్క, అక్కడికి వెళ్ళిన పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? ఆయన కీర్తిస్తున్నారు. అంటే కీర్తించడం అంటే అర్థం ఏంటంటే సంతోషంగా ఉంటే పాట పాడండి అన్నాడు, ఆనందంగా ఉంటే పాటలు వస్తాయి, బాధలో ఉంటే ఏడుపు వస్తుంది. ఏడ్చేది ఎక్కడ? నరకంలో. నవ్వేది ఎక్కడ? పరలోకంలో. భూమి మీద దేవుళ్ళలో సంతోషించడం. ఒళ్ళంతా బంగారు నగర దిగాలు వేసుకుంటే, పెద్ద ఇల్లు కట్టుకుంటే, కొత్త కారు కొనుక్కుంటే ఎంతసేపు నీ సంతోషం? ఎంతసేపు సంతోషం? కానీ వాడు ఎట్లా చూపిస్తున్నాడంటే లోకం ఎంజాయ్ చేయటం, సంఘం మొడిబారిపోయిన జీవితం, సంతోషం లేని జీవితం. ఎంత పెద్ద మోసమో, ఎంత పెద్ద మోసమో. ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుంచి ఒక స్వరము చెప్పగా వింటిని. వాళ్ళు ధన్యులు, చనిపోయారుగా, అందరు చనిపోతారు. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు అని గొల్లు అని ఏడుస్తారు. కానీ ఒక క్రైస్తవ్యంలో మాత్రమే చనిపోయిన వాడు ధన్యుడయ్యాడు. చావు వరమైంది, చావు భాగ్యమైంది, అదృష్టమైంది. ఎందుకు? క్రీస్తు దొరికాడు. క్రీస్తులో జీవితాన్ని ముగించుకోవటం గొప్ప ధన్యత అని బైబిల్ మాట్లాడుతుంది. నిజమే అంట, పరలోక స్వరం మాట్లాడుతున్న మాట నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎక్కడుంది విశ్రాంతి? ఎక్కడుంది విశ్రాంతి? భూమి మీద కాదు కదా, పరలోకంలో కదా. ఎక్కడుంది నిత్య సుఖాలు, నిత్య సంతోషం? పరలోకంలో కదా, పరలోకంలో కదా. కాబట్టి పిల్లలు వాడు ఎట్లా చూపిస్తున్నాడంటే భక్తి చేయడమేమో శుద్ధ దండగా, లోకంలో పుస్తకాలు చదువుకోవడం ఇంకా మనం ఎట్లా ఫీల్ అయిపోతామో, కాఫీ పెట్టి టీ పెట్టి పక్కన కూర్చొని ఇసునికారు తీసుకుంటూ భోజనం టయానికి పెట్టి ఎంత మురిసిపోతామో. ఏం చేస్తున్నాడు? దేవుని తెలుసుకుంటున్నాడా? ఆహా, డబ్బు సంపాదిస్తున్నాడు, డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నాడు. వినండి వినండి, బైబిల్ ఏముందంటే డబ్బు సాతాను ప్రతిరూపం. మీరు ఏమన్నా బైబిల్లో ఉన్న మాట నేను మార్చలేను. మీరు నష్టం వినడానికి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని బిడ్డలం కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. కొలసికి రాసిన పత్రిక 3:5 కొలసి 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ అండర్లైన్ చేయండి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపండి. చంపండి. పిల్లల్ని మనం దేనికోసం స్కూల్లో జాయిన్ చేసామంటే సరస్వతిని ఆరాధించడానికి. పిల్లల్ని ఎందుకోసం మనం ఆ ఉద్యోగాలు పంపిస్తున్నామంటే లక్ష్మీదేవిని ఆరాధించడానికి, అంటే డబ్బును ఆరాధించడానికి. బైబిల్ అంటుంది అదేరా విగ్రహం. విగ్రహం ఎందుకు వచ్చింది? విగ్రహం ఎందుకు వచ్చింది? వాడికి ఆరాధన కావాలి. దేవుడు అంతటోడు కావాలనుకున్నాడు, మనుషులందరూ మొక్కాలనుకున్నాడు, మనుషులందరినీ వశపరచుకోవాలనుకున్నాడు. మనిషి ఏ రూపంలో వస్తే వింటాడో ఆ రూపంలోకి రావడానికి వాడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనుషుల్ని ఎలా మబ్బి పెట్టాలో వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దూరేశాడు, డబ్బులోకి దూరేశాడు. డబ్బు విగ్రహం అయిపోయింది. గుండెల నిండా డబ్బే, మనసు నిండా డబ్బే, బతికేదే డబ్బు కోసం, కూర్చుకునేది డబ్బు, సంపాదించేది డబ్బు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్న లోభి అయినను. లోభత్వం విగ్రహారాధన అంట. దయచేసి దయచేసి మీరు కొంచెం దేవుని బిడ్డలు వాక్యాన్ని గౌరవించేవాళ్ళు కాబట్టి మీ బైబిల్లో చదవండి. వాడు మోసం చేస్తాడు. ఎట్లా మోసం చేస్తాడు? బైబిల్ ప్లేస్లో పుస్తకాలు పెట్టాడు, మోసపోయాం. పొట్ట చింపితే వాక్యాలు రావు, అంత మామూలు చదువులు కాదు. దేవుడి ప్లేసులో డబ్బును పెట్టాడు, మోసపోయాం. పరలోకం ప్లేసులో భూలోకాన్ని పెట్టాడు, మోసపోయాం. ఆత్మీయ విషయాల ప్లేసులో శరీర సంబంధ విషయాలు వచ్చి కూర్చున్నాయి, మోసపోయాం. డైవర్ట్ అయిపోయాం, ఆగిపోయాం, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాం. కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళకి క్రైస్తవ్యాన్ని ఇది మోక్షానికి మార్గం. ఆయన ఒక్కడే ప్రాణం పెట్టాడు, ఆయన ఒక్కడే మరణాన్ని జయించాడు, ఆయన ఒక్కడే పునరుద్ధానుడు. ఎవడు చూసి వచ్చాడు? ఆయన చనిపోయాడు లేదు. ఎవడు చూసి వచ్చాడు? ఆయన లేచాడు లేదు. ఎవడు చూసి వచ్చాడు? పరలోకం ఉందో నరకం ఉందో ముందు ఉన్న జీవితాన్ని అనుభవించు. ఎంత బాగుందో, ఎంత ప్రాక్టికల్గా ఉందో. తర్వాత చూద్దాం. ఇప్పుడు కానీ దేవుడు అంటే లాభాలు రావాలి, కానీ దేవుడు అంటే డబ్బులు పోతే ఎట్లా? నేను కుటుంబం ఎరుగుతున్నాను, తన ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ పరిస్థితి ఏంటంటే, అమ్మా ఇప్పుడు దేవుడితో ఉన్నామంటే మాట్లాడతాలా? ఏమి, భర్తకు ఉద్యోగం పోయింది, ఇక దేవుడు ఉంటే మాకేంటి ఉపయోగం? మాకు ఉద్యోగం వస్తే దేవుడు, ఉద్యోగం లేకపోతే దేవుడు లేడు. అవునా? అవునా? అవును. లాభాలు వస్తే దేవుడు, నష్టాలు వస్తే దేవుడు కాదు. లాభాలు వస్తే దేవుడు మంచోడు, నష్టాలు వస్తే దేవుడు కఠినాత్ముడు. ఎందుకని, దేవుడు యేసుక్రీస్తు ప్రభువా, నీ లాభాలా? అవును. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బును కళ్ళకు అద్దుకుంటారు. మనం ఏం చేస్తామంటే కళ్ళకు అద్దుకోం కానీ గుండెలకు అద్దుకుంటాం, అంతే. వాళ్ళు తెలిసేలా అమ్మో డబ్బు కళ్ళకు అద్దుకుంటారు, ఆరాధిస్తున్నారు. మనం కనిపించం కానీ మనం అంతకంటే ఎక్కువ కబులించుకున్నాం, డైవర్ట్ చేశాడు, మోసం చేశాడు. నాకు తెలీదు మీ పరిస్థితి ఏంటో, కానీ వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం వెలుగులో పరీక్షించుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది, ప్రాముఖ్యంగా విశ్వాసుల కోసం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం. ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్న వర్తమానం ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం శిలువ మీద ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు నీ పెనాల్టీ కట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు శ్రమ పడ్డాడు. నీకు కష్టాలు లేవు, నీకు శ్రమలు లేవు, నీకు బాధలు లేవు. ఎంజాయ్ ఎవ్రీడే. అదే పిలిపి 4:4 ఉన్న మాట ఆధారం చేసుకొని నిజంగా మోసం అండి, నిజంగా అబద్ధం. క్రైస్తవుడికి బాధలు, క్రైస్తవుడికి పని లేదు, క్రైస్తవుడికి పోరాటం లేదు, ఎదురీత లేదు, ఇరుకు మార్గం లేదు. సాఫీగా హ్యాపీగా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఇక్కడ వస్తే పరలోకంలో వెళ్తాం. బతికినంతకాలం హ్యాపీ, గాడ్ బ్లెస్ మై ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. నిజంగా లోకంలో క్రైస్తవ్యంలో ఆ పోకలు కనబడుతున్నాయి. కానీ బైబిల్ దగ్గరకు వస్తే ఈయన అంటాడు లూకాసు వార్త 9:23. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరికీ ఇట్లైనను, ఎవడైనా నన్ను వెంబడింప గోరుని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఎంత పెద్ద మోసం! ఆయన లిటరల్గా సిలువ అన్నాడు. మనకేం అర్థమైందంటే గోల్డెన్ క్రాస్ వల్ల నీకు వచ్చే కష్టం ఏంటి? ఏముంది, డబ్బుందని చెప్పుకోవడానికి బంగారు గొలుసు, లేదా ఉంగరం మీద బంగారు సింబలు, లేదా మెల్లో గొలుసు మీద బంగారు సింబలు. ఈయన అదే చెప్పాడు. ఆయన అది చెప్పలా, డైవర్షన్. ఆయన ఏం చెప్పాడంటే 24 సిలువు వేసుకోబడ్డం అంటే ప్రాణం పెట్టడం. 24 తన ప్రాణాన్ని రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. అదే ఆయన భాషలు ఏమన్నారంటే సిలువ ఎత్తుకో అన్నాడు. ఇది ఎంత పెద్ద మోసం అంటే అండి, సిలువ దగ్గర మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. చర్చ్ అంటే మనకి సింబాలిక్గా చూపించాలంటే క్రాస్ వేయాలి. మా పిల్లలు స్కూల్ వర్క్ చేసేటప్పుడు వాడు ఎలా చేస్తున్నాడు, మసీదు బొమ్మ వేయి పైన డోన్ పెడితే మసీదు అయిపోద్ది, టెంపుల్ బొమ్మ వేయి పైన గోపురం పెడితే టెంపుల్ అయిపోద్ది, చర్చి బొమ్మ వేయి పైన సిలువ చర్చి అయిపోద్ది. సిలువ ఎంత పాపులర్ అయిపోయిందో సంఘానికి. సిలువ ఎవరు చెప్పారు సింబల్ అని? బైబిల్ చెప్పిందా? చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు సిలువని ఏమన్నాడంటే చంపటం, మారణాయుధం. యేసుక్రీస్తు ప్రభుని సిలువ చేత చంపారు, సిలువకు కొట్టి చంపారు. క్రాస్ ఈజ్ ఏ డెడ్లీ వెపన్. అది ఎట్లా క్రైస్తవ్యానికి సింబల్ అయ్యింది? ఎట్లా అయిందో సంఘానికి అది ఎట్లా సింబల్ అయ్యింది? బైబిల్ ఏమంటుందంటే సంఘానికి సింబల్ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 19వ వచనం 20వ వచనం అలా మాట మనం చూస్తాం. 19వ వచనం 20వ వచనం ఆ మాట చూస్తాం. చివరి మాట, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. సంఘము అని చెప్పాలంటే ఏముండాలంటే ల్యాంప్ ఉండాలట, వెలిగించేది, వెలుగునిచ్చేది, ప్రకాశించేది. ఆ అంధకారం నుంచి వెలుగు కలుగునన్న దేవుడు, ఆయన మన హృదయంలో ప్రకాశిస్తున్నాడు. చీకట్లోంచి వెలుగులోకి మీరు పిలువబడ్డారు, ఆయన జ్యోతిర్మయుడు. అది బైబిల్ చెప్తున్న మాట. దేవుని బిడ్డలకి సింబల్ ఏంటంటే ల్యాంప్, ఆర్ ల్యాంప్ స్టాండ్, దీపస్తంభం. ఆయన మనల్ని లోకానికి వెలుగు అన్నాడు. మరి సిలువ ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది, వచ్చింది. ఎంత మాత్రం క్రైస్తవ్యానికి సింబల్ సిలువ కాదు, వెలుగు, ల్యాంప్, ల్యాంప్ స్టాండ్. కాన్స్టాంటైన్ మోసపోయాడు, కాన్స్టాంటైన్ రోమన్ చక్రవర్తి మోసపోయాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటూ యుద్ధాల్లో విజయాలు వస్తాయా? అవునా? ప్రాణం పెట్టడానికి వచ్చాడా, ప్రాణాలు తీయడానికి వచ్చాడా, నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి వచ్చాడా, లేకపోతే దేశాల మీద పడి దోచుకోవడానికి వచ్చాడా? ఏమర్థమైంది యేసుక్రీస్తు ప్రభు నీకు? మొత్తానికి ఆ మహానుభావుడికి ఏమర్థమైందో గాని, సిలువ సింబల్ పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టుకొని ఇక యుద్ధాలు చేయడం ప్రారంభించాడు. విజయం వచ్చింది, విజయం వచ్చింది. రోమ క్రైస్తవమైపోయింది, రోమ్ పట్టణం, రోమ సామ్రాజ్యం క్రైస్తవమైపోయింది. అప్పుడు కాక సంఘ చరిత్ర ఏమంటుందంటే, హింసలు వారి విశ్వాసాన్ని తునిదిసలా, ఆ విశ్వాసాన్ని కదల్చలేకపోయాయి. శ్రమలు వారి విశ్వాసాన్ని కదల్చలేకపోయాయి. అపొస్తలుల కార్యాల గ్రంథం మీద మిషనరీ అజయ్ ఉదయకాల మాట్లాడుతున్నాడు కదా, 10 major persecutions. క్రీస్తు శకం 313వ సంవత్సరం వరకు సంఘం చాలా బాగుంది, చాలా బాగుంది. మోసం జరిగింది. ఎట్లా మోసం జరిగింది అంటే, అప్పుడు దాకా వ్యతిరేకించే రాజ్యం క్రైస్తవ రాజ్యం అయిపోయింది, రోమా ప్రభుత్వం క్రైస్తవ ప్రభుత్వం అయిపోయింది, రోమా చక్రవర్తి క్రైస్తవుడు అయిపోయాడు. క్రైస్తవులకి సుఖాలు వచ్చి పడ్డాయి, రాయితీలు వచ్చి పడ్డాయి, గవర్నమెంట్ ప్రోత్సహించడం స్టార్ట్ చేసింది. రాన్ 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 క్రైస్తవం ఏమైందంటే, బ్రతికుండి చచ్చిన సంఘం అయ్యింది, నామకార్థ సంఘం అయ్యింది, సుఖవలయంలో కూరుకుపోయింది, ఆస్తుల్లో కూరుకుపోయింది, ధనాశని విగ్రహారాధనలో పడిపోయింది, లోకాశలో చిక్కుకుపోయింది, చచ్చిపోయింది. మోసం, మోసం. యేసుక్రీస్తు ప్రభు సిలువెత్తుకో అంటున్నాడు, అంటే ఉపేక్షించుకో, శ్రమపడు. క్రైస్తవ జీవితం నేను హ్యాపీగా ఉంటుంది అన్నది ముందు కోట్ చేసిన మాట. శ్రమల్లో ఆనందించే జీవితం రేపు కొంచెం కాలం శ్రమ పడ్డ తర్వాత నిత్యము ఆనందించే జీవితం ఎక్కడుంది? ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడా లేదు. కానీ ఈ జీవితాన్ని ఏం చేశామంటే, ఇక్కడ సుఖపడాలి అన్న మోసం. దేవుడు దీవించి సుఖాలు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అన్ని కలిసి వస్తాయి అన్న అబద్ధం. మీరు ట్రై చేయండి, ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు కాని, అపోస్తులు కాని, పౌలు కాని, ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు మీకు డబ్బులు ఇస్తాడు అని బైబిల్ చెప్పిందా? మీకు సుఖాలు ఇస్తాడు అని బైబిల్ చెప్పిందా? పొలిటికల్ పవర్ ఇస్తాడు అని బైబుల్ చెప్పిందా? ఇవేవి కనబడు మీకు, కనబడు. కాబట్టి పిల్లలు అర్థం చేసుకుందాం. 14వ అధ్యాయం లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం 14:27 మరియు ఎవడైనా తన శిలువను మోసుకొనని వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిలువు ఎత్తుకొని వెంబడించకపోతే శిష్యుడే కాదట. మళ్ళా శిలువ అంటే ఆయన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ. 25:26 ఆ మాట ఉన్నాడు, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే నా శిష్యుడు కానేరడు. కాబట్టి శిలువ ఎత్తుకొని వెంబడించాలి. మనం కాదనుకోవాలి, మన సుఖాలు కాదనుకోవాలి, మనకున్న ఆపర్చునిటీస్ కాదనుకోవాలి, మనకు వచ్చే అక్రమ సంపాదన కాదనుకోవాలి, మనది కాంది ఏది మనది కాదు అనుకోవాలి. డినై యువర్ సెల్స్. అది కాదు బైబిల్ చెప్పే మాట. నీకు శ్రమ లేదు, నీకు కష్టం లేదు, నువ్వు కోల్పోవటం లేదు, నీకు నష్టం లేదు, అంతా లాభమే. ఎక్కడుంది బోధ? ఎక్కడుంది బోధ? యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. నేను అదే మార్గంలో వచ్చాను. నన్ను సిలువ వేసిన లోకం, నన్ను హింసించిన లోకం మీకు ఎట్లాగో కుచ్చేయదు, మిమ్మల్ని శ్రమ పెడుతుంది. నేను ఎట్లా జయించానో అట్లా జయిస్తే జయించువాడు నా తండ్రితో పాటు నా సింహాసనం ముందు కూర్చుండిస్తాను. జయించువాడికి ఏమి ఇస్తాడు? ప్రకటన గ్రంథం 2:3 మాట్లాడాడు. జయించు, జయ జీవితం కోసం వాక్యం మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడుతుంది. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. అపొస్తల కార్యాల గ్రంథం 14:22 మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి చేరుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొందాడు, ఆయన రక్షణ కార్యం చేశాడు, ఇప్పుడు బ్యాటన్ మన చేతిలో గోబడింది. అపోస్తులు ఎలాగైతే దానికోసం ప్రాణం పెట్టారో, ఆదిమ సంఘం ఎట్లాగైతే ఊపిరి ఒడ్డి ఆ సువార్తను తీసుకెళ్ళిందో ఆ ట్రాక్లో మనం పరిగెట్టాలి. మధ్యలో ఈ ప్రాస్పారిటీ గాస్పెల్ తీసుకొచ్చి దేవుణ్ణి నమ్మితే కష్టాలు ఎందుకు వస్తాయి, లాభాలు వస్తాయి. బా ఎంత బాగా అట్రాక్ట్ అయిపోతారు జనం. దేవుణ్ణి నమ్ముకుంటే మనకేం పని లేదు, మన పనులు ఆయన చేస్తాడు. మన దేనికోసం చింతించాల్సిన పని లేదు, కోరుకున్నవన్నీ వస్తాయి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. అవన్నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, అన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఇంకా ఫైనల్గా వాడు ఏమంటాడంటే, దేవుని సేవ అంతకంటే ఇంకొక తెలివి తక్కువ నిర్ణయం లేదు. దేవుని సేవ చేయడం అంటే ఇక మన జీవితాన్ని పాడు చేసుకోవడమే. ప్యూన్ ఉద్యోగం చేసినా పర్లా, నేను ఉద్యోగం చేస్తూ సేవ చేయాలన్నది కాకుండా లోకంలో ఉన్న పోకడు కోసం మాట్లాడుతున్నా. ఇది పెద్ద మోసం అండి. ఉద్యోగం చేస్తుంటే దేవుని సేవ చేయకూడదు, ఎక్కడుంది బైబిల్లో? దేవుని సేవ చేసేవాడు ఉద్యోగం చేయకూడదు, ఇది ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో భక్తులందరూ వాళ్ళకు ఉన్న పొజిషన్స్ లో దేవుని సేవ చేశారు. అనాయింటెడ్ అయి ఉండాలి, అభిషేకం పొంది ఉండాలి, పూర్తిగా సమర్పించుకుని ఉండాలి. ఎక్కడుంది బైబిల్లో? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇది పెద్ద మోసం. కాబట్టి ఈ తెలివైన వాళ్ళందరూ కూడా దేవుని సేవ దూరం అయిపోయారు, మాకు అవకాశం లేదని. ఇంకా నేను మాట్లాడతాను, స్త్రీలు దేవుని సేవ చేయకూడదు, ఇది పెద్ద అబద్ధం, ఇది పెద్ద మోసం. ప్రపంచ జనాభాలో 50% లేడీస్. అన్నిట్లోనూ దేవుడు స్త్రీలను సమానంగా చేశాడు. 50% ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకుంటే 400 కోట్లు విమెన్ కాంగ్రిగేషన్ ఉంది. 400 కోట్లు విమెన్ కాంగ్రిగేషన్ దేవుళ్ళు నడిపించుకోవడానికి స్త్రీలకి సంఘం అధికారం ఇవ్వట్లా. స్త్రీ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, బోధించకూడదు, సేవ చేయకూడదు. రెండే రెండు వాక్యాలు, మిగతా వాక్యాలన్నీ ఎంతగా సమానత్వాన్ని మాట్లాడతాయో ఆ రెండు వాక్యాలు కూడా ఏ ఉద్దేశంతో మాట అర్థం చేసుకుంటే చక్కగా సేవ చేయొచ్చు. ఉద్యోగస్తులు సేవ చేయకూడదు, స్త్రీలు సేవ చేయకూడదు, యవనస్తులు సేవ చేయకూడదు. సేవ చేయడం అంటే చావు, సేవ చేయడం అంటే నష్టం, సేవ చేయడం అంటే బరువు, సేవ చేయడం చాలా కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11:28, ప్రయాసపడుతున్నారు, భారం మోసుకుంటున్నారు, నష్టపోతున్నారు, మీరందరూ నా దగ్గర రండి, నా కాడి ఎత్తుకోండి, మీకు విశ్రాంతి కలుగుతుంది, నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి తేలిగ్గా ఉంటుంది అని అన్నాడు. ఇదే పరిష్కారం, ఇదే పరిష్కారం. టేక్ మై యోక్, ఇదే నీ జీవితానికి పరిష్కారం. సులువు నేను చేయించుకుంటాను, తేలిక నేను మోస్తాను, జస్ట్ విశ్వాసంతో నువ్వు ముందుకు రా. దేవుని సేవలో సంతోషం ఉంది, దేవుని సేవలో రేపు బహుమానం ఉంది, దేవుని సేవలో గొప్ప ఫలాలు చూస్తాం. మన శక్తి సామర్థ్యాలు కాదు, ఆయన కార్యం చేస్తాడు, మనం పంటకొస్తాం. మనం దేవుని చేత పని వారు, ఎంత ప్రోత్సహించే మాటలు ఉన్నాయో. కానీ క్రైస్తవ్యం అంటే ఆ సంతోష లేని జీవితంగా చూపిస్తున్నాడు, దేవుని సేవ మోయలేని బరువుగా చూపిస్తున్నాడు, డబ్బు దేవుళ్ళ చూపిస్తున్నాడు, చదువులు జీవితానికి అదే పరిష్కారంలో కనబడుతున్నాయి, లోకం పరలోకం ఎంత బాగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది. సర్వలోకాన్ని మోసపుచ్చినవాడు, సర్వలోకాన్ని మోసపుచ్చినవాడు వాక్యం చదవకపోతే వాడి మోసం మనకు అర్థం కాదు, వాడి మోసం మనకు అర్థం కాదు. అందుకే క్రైస్తవ్యంలోకి రావడం ఎందుకు అంత కష్టమంటే, వాడు గుడ్డితనం కలప చేస్తున్నాడు, వాడి వ్యతిరేకంగా టీచ్ చేస్తున్నాడు. క్రైస్తవ సమాజాన్ని ఎట్లా పాడు చేశాడు, అనేక మాటలు వేదన కలిగించే మాటలు ఉన్నాయి. ఇది పర్సనల్గా మనల్ని మనం చెక్ చేసుకొని, నేను వెలుగులో ఉన్నానా చీకట్లో ఉన్నానా, మోసంలో ఉన్నానా మోసం నుంచి విడిపించబడ్డాను, పిల్లల చదువులు ఎలాగున్నాను, పరిచర్లు ఎలాగున్నాను, ఉద్యోగులు ఎలాగున్నాను, లోకంలో ఎలాగున్నాను, డబ్బు దగ్గర ఎలాగున్నాను, ప్రతి ఏరియా చెక్ చేసుకోవడం మంచిది. ప్రభు అటు కృప మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్.